అందరికీ నమస్కారం. మనం ఈరోజు మళ్ళీ ఒక ఆడియో లెసన్ చెప్తాను. అందులో మొదటిది ఏంటంటే, ఆల్రెడీ నిన్న కూడా మీకు డిస్కస్ చేశాను, మీరు ఎవరో స్పందించట్లా, మీరు కూడా చెప్పాలి పాఠాలు చెప్తే కదా వచ్చేది. మొదటిది ఫలదీకరణ. స్త్రీ పురుష ప్రాక్కేంద్రకాల కలయికను ఫలదీకరణ అంటాం. అలా కాకుండా తీసుకుంటే కనుక, మామూలుగా రాస్తే కనుక, పిండోత్పత్తి శాస్త్రంలో ఫలదీకరణ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. స్త్రీ పురుష బీజ కణాల కలయికను ఫలదీకరణ అంటాం. ఏదైతే లైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవులు తీసుకున్నప్పుడు దాంట్లో ఫలదీకరణ అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ప్రత్యుత్పత్తిలో రెండు ఏకస్థితిక కణాలు అనేటువంటి అండం మరియు శుక్రకణం కలిసి ఒక ద్వైస్థితిక సంయుక్త బీజం ఏర్పడటం అనేది ఫలదీకరణలో ఒక ప్రధానమైనటువంటి అంశం. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. రెండు ఏకస్థితిక క్రోమోజోముల సంఖ్య కలిగినటువంటి రెండు బీజకణాలు, అంటే పురుష బీజకణం ఏకస్థితిక అండం శుక్రకణం, స్త్రీ బీజకణం అండం ఏకస్థితిక క్రోమోజోముల సంఖ్య కలిగి ద్వైస్థితిక క్రోమోజోములు రెండు ఎన్ క్రోమోజోముల సంఖ్య కలిగినటువంటి సంయుక్త బీజం ఏర్పడటం అనేది ఫలదీకరణలో అతి ప్రధానమైనటువంటి అంశం. తర్వాత ఫలదీకరణ కనుక దేహం వెలుపల జరిగితే బాహ్య ఫలదీకరణ అంటాం. అదే ఫలదీకరణ దేహానికి లోపల జరిగితే అంతర ఫలదీకరణ అంటాం. ఫలదీకరణకి ప్రారంభమైనటువంటి అంశం, అంటే ముఖ్యమైనటువంటి, ప్రధానంగా దేనితో ప్రారంభం అవుతుందంటే ఆకర్షణ వలన, రసాయనిక ఆకర్షణ. అండం కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి రసాయన పదార్థాలను విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసినటువంటి రసాయన పదార్థాల వలన అదే జాతికి చెందినటువంటి శుక్రకణం అదే జాతికి చెందినటువంటి అండంతో కలిసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆధునిక పరిశోధనలు తీసుకుంటే కనుక, ప్రతిజనక ప్రతిదేహ చర్యలు ఏ రకంగా నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉంటాయో అదే మాదిరిగా ప్రతిజనక ప్రతిదేహ చర్యలను పోలి ఉంటుంది. అంటే అక్కడ విడుదల చేసేటటువంటి రసాయన పదార్థాలు ఫర్టిలిన్ యాంటీ ఫర్టిలిన్ అనేటటువంటి భావన. అంటే మనం ఆ స్థాయిలో చదువుకోం, రేపొద్దున మీరు ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఆ అంశం కూడా అక్కడ చదువుతారు. ఇక్కడ మనకి ఫలదీకరణ చెప్పినప్పుడు మీకు నోట్స్లో ఫలదీకరణలో ఐదు ప్రధానమైనటువంటి అంశాలు కలవు. మొదటిది మీరు నోట్స్లో నేను వేసినటువంటి బొమ్మ ఒకసారి చూసుకుంటే కనుక, ఒకటి రెండు మూడు బొమ్మలు వేసాను బోర్డు మీద, గుండ్రంగా వేసి చుక్కలు పెట్టుకుని ధృవదేహాలు వేసి రాసి పెట్టాను. ఒకసారి చూడండి. ఒకసారి శుక్రకణం అండం వైపుకు కదలటం, రెండోది కెపాసిటేషన్ లేదా సామర్థ్యీకరణ, మూడోది ఏక్రోజోమ్ చర్య, నాలుగు అండం చైతన్యవంతం కావడం, ఐదోది ప్రాక్ కేంద్రకాల కలయిక. సో ఈ ఐదుటి గురించి కనుక మీరు సవివరంగా వివరిస్తే ఈ ప్రశ్న పూర్తవుతుంది. సో ఇంతకుముందు చెప్పిందంతా కూడా పరిచయం. ఫలదీకరణ అంటే నిర్వచనం రాశారు. ఫలదీకరణ ఫలితంగా ఏమవుతుంది, ఏకస్థితిక క్రోమోజోముల సంఖ్య కలిగినటువంటి రెండు కణాలు కలిసి ద్వైస్థితిక క్రోమోజోముల సంఖ్య కలిగినటువంటి సంయుక్త బీజం ఏర్పడుతుందని వివరించాం. వివరించి ఫలదీకరణ బాహ్యంగా జరిగితే బాహ్య ఫలదీకరణ అన్నాం, శరీరం లోపల జరిగితే అంతర ఫలదీకరణ అన్నాం. తర్వాత ఫలదీకరణ ప్రాధాన్యత లేదా అభివృద్ధి చెందినటువంటి జీవులలో లేకపోతే ప్రస్తుత పరిశోధన దృష్టి ఏం చెప్తున్నాము, ఫలదీకరణ అనేది ఒక ప్రతిజనక ప్రతిచర్యను, అంటే ఏదైతే నిర్దిష్టమైనటువంటి స్పెసిఫిక్గా ఉంటుందో ఆ రకంగా రసాయనిక చర్యలు జరుగుతున్నాయి అని అంటున్నాం. అక్కడ విడుదల చేసే రసాయన పదార్థాలు కూడా ఫర్టిలిన్ యాంటీ ఫర్టిలిన్ అనేటువంటి భావన ప్రస్తుతం అంటే ప్రయోగశాలలో చేసినటువంటి ప్రయోగ ఫలితాల ఆధారంగా నిరూపణలు అనేది చేయడం జరిగింది. సో ఐదు దశలు తీసుకుంటే కనుక, శుక్రకణం అండం వైపు కదలటం, రెండోది కెపాసిటేషన్ లేదా సామర్థ్యీకరణం, మూడోది ఏక్రోజోమ్ చర్య, నాలుగు అండం చైతన్యవంతం కావడం, ఐదు ప్రాక్ కేంద్రకాల కలయిక. శుక్రకణం అండం వైపు కదలడం ఇందా చెప్పుకున్నాం ఇప్పుడే మనం. అండం విడుదల చేసేటటువంటి కొన్ని రసాయనిక స్రావాల వలన అండం వైపుకు శుక్రకణం కదులుతుంది. అది బాహ్య ఫలదీకరణ చెందినటువంటి జీవుల్లో చూస్తే గనక బాహ్య వాతావరణంలోనికి అండం శుక్రకణాలు విడుదలైనప్పుడు అదే జాతికి చెందినటువంటి శుక్రకణం అదే జాతికి చెందినటువంటి అండం వైపుకి కదలడానికి కారణం ఏంటంటే ఆ అండం కొన్ని ప్రత్యేక రకాలైనటువంటి రసాయన పదార్థాలను విడుదల చేయడం వలన అదే జాతికి చెందినటువంటి శుక్రకణం అదే జాతికి చెందినటువంటి అండం వైపుకి కదులుతుంది. శుక్రకణం కదలడానికి వీలుగా శుక్రకణం కదలికలకు అవసరమైనటువంటి శక్తి ఉంటుంది, తోక భాగంలో కదలికలు చూపుతూ ఉంటుంది. ఆ కారణంగా శుక్రకణం ఈదుతూ కదులుతూ అండం వైపు కదులుతుంది. రెండోది కెపాసిటేషన్, దీన్ని సామర్థ్యీకరణ అంటాం. ఏమవుతుంది, అండం చుట్టూ ఉన్నటువంటి రక్షణ పొరలను ఛేదించుకుని అంటే అండం పైన అనేక శుక్రకణాలు అంటి పెట్టుకుంటాయి. కానీ మన బొమ్మలో కూడా మీరు చూశారు పాఠం చెప్పినప్పుడు, కానీ ఒక శుక్రకణం మాత్రమే దానిలోనికి ప్రవేశిస్తుంది అండంలోనికి. సో ఆ ప్రవేశించేటటువంటి క్రమంలో శుక్రకణంలో సంభవించే మార్పులని మనం కెపాసిటేషన్ లేదా సామర్థ్యీకరణ అంటాం. అంటే శుక్రకణం తోకను వదిలివేస్తుంది, క్రోమోజోములలో మార్పులు ఏర్పడతాయి, లోపల ఉన్నటువంటి ఏక్రోజోమ్లో కదలికలు ఏక్రోజోమ్లో చర్యలు చైతన్యవంతం కావడం జరుగుతుంది. తర్వాత ఏక్రోజోమ్ చర్య మూడోది. సో సామర్థ్యీకరణ తర్వాత ఏమవుతుందంటే ఏక్రోజోమ్లో ఉన్నటువంటి హయలురోనిడేజ్ అనేటువంటి ఎంజైము అండం యొక్క రక్షణ పొరలు జోనా పెలూసిడా కరోనా రేడియేటాను కరిగించటం కారణంగా అండం యొక్క మధ్య తునక భాగం అంటే ఏక్రోజోమ్ మొత్తం కరిగిపోతుంది, ఎక్కడే ఏ రక్షణ పొరలు కరిగిస్తుంది ఆ మధ్య తునక భాగం లోనికి ప్రవేశిస్తుంది, తోక మాత్రం వెలుపలే ఉండిపోతుంది. తర్వాత అండం చైతన్యవంతం కావడం, ఎప్పుడైతే శుక్రకణం యొక్క మధ్య తునక భాగం జీవ పదార్థం మరియు కేంద్రక పదార్థంతో సహా ప్రాక్కేంద్రకంతో సహా లోనికి ప్రవేశించిందో అండం యొక్క జీవ పదార్థంలో మార్పులు సంభవిస్తాయి. అంటే ఫలదీకరణ పదం ఏర్పడటం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి జీవ పదార్థం సాంద్రీకరణలో మార్పులు రావడం జరిగి అండం చైతన్యవంతమై అండం చుట్టూ కూడా ఒక రక్షణ పొర ఏర్పడుతుంది, ఫలదీకరణ పొర అంటాం దాని. అంటే దాని కారణంగా పాలిస్పర్మి వేరొక శుక్రకణం అండాన్ని ఫలదీకరణ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది, దానినే అండం చైతన్యవంతం కావడం అంటాం. దాని తర్వాత ప్రాక్కేంద్రకాల కలయిక, తర్వాత స్త్రీ పురుష ప్రాక్కేంద్రకాలు అండం లోపల కలయిక ఫలితంగా ద్వైస్థితిక క్రోమోజోముల సంఖ్య కలిగినటువంటి సంయుక్త కేంద్రకం ఏర్పడుతుంది. ఈ సంయుక్త కేంద్రకం గల సంయుక్త బీజం ముందు చూసారా, అది ఫలదీకరణ ఫలితంగా ఏర్పడుతుంది. సో ఇది ఫలదీకరణ గూర్చినటువంటి పాఠం, దీన్ని ఒకసారి క్షుణ్ణంగా చూసుకోండి. తర్వాత రెండవ పాఠం, చాలా రోజుల నుంచి మీతో చెప్తా ఉన్నాను, రెండవ పాఠం అండాలు రకాలు షార్ట్ క్వశ్చన్ కింద వచ్చింది. అండం అంటే ఏంటి, స్త్రీ సంయోగ బీజాన్ని మనం అండం అంటాం. ఈ అండంలో వర్గీకరణ చూస్తే కనుక వివిధ రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ది సొన పదార్థం ఆధారంగా అండాలు రకాలు. అండంలో కనుక సొన పదార్థం అధికంగా ఉంటే కనుక స్థూల పీతక అండం అంటాం, లేదా మెగాలెసిదల్ లేదా మాక్రోలెసిదల్ అండాలు అంటాం. అలా కాకుండా సొన పదార్థం కనుక తక్కువ ఉంటే సూక్ష్మ పీతక అండం లేదా మైక్రోలెసిదల్ అండం అంటాం. చూడండి, ఆ సొన పదార్థం ఆధారంగా అండాలు తీసుకుంటే కనుక మొదటిది పీతక రహిత అండాలు, ఏదైనా సొన పదార్థం లేని అండాలు, ఉదాహరణ మానవుడు యూథీరియా, ఈ అండాలలో పీతక పదార్థం ఉండదు లేదా అత్యల్పంగా ఉంటుంది. రెండోది ఇప్పుడు చెప్పుకున్నట్టు పీతక సహిత అండాలు, సొన పదార్థం కలిగినటువంటి అండాలు, అవి రెండు రకాలు, సూక్ష్మ పీతక అండాలు మరియు మధ్యస్థ పీతకల అండాలు, స్థూల పీతక అండాలు. సూక్ష్మ పీతక అండంలో సొన పదార్థం చాలా తక్కువగా ఉంటుంది, ఉదాహరణ ఇకనిడర్మేటా, యూరోకార్డేట జీవులు. మధ్యస్థ పీతక అండాలలో సొన పదార్థం జీవ పదార్థంలో మధ్యస్థంగా విస్తరించి ఉంటుంది, ఉదాహరణ పెట్రోమైజాన్, డిప్నాయ్ చేపలు మరియు కప్ప. స్థూల పీతక అండాలలో అండంలో సొన పదార్థం అత్యధికంగా ఉంటుంది, ఎండలో సొన పదార్థం అండం మొత్తం ఆక్రమించుకోగా కణ పదార్థం మాత్రం చాలా తక్కువ భాగంలో ఉంటుంది. సో ఉదాహరణ తీసుకుంటే కనుక సరీసృపాలు మరియు పక్షులు. సో సొన పదార్థాన్ని బట్టి మనం నాలుగు రకాల అండాలు, పీతక రహిత అండాలు, సమపీతక అండాలు, మధ్యస్థ పీతక అండాలు, స్థూల పీతక అండాలు. తర్వాత సొన పదార్థ విస్తరణ బట్టి సమపీతక అండం, విషమపీతక అండం. అంటే సొన పదార్థం అండంలో జీవపదార్థంలో సమానంగా విస్తరించి ఉంటే దాన్ని సమపీతక అండం అంటాం. విషమపీతక అండంలో అయితే కనుక సొన పదార్థం ఏదో ఒక భాగానికి, ఏదో ఒక ధ్రువానికి మాత్రమే కనుక పరిమితమై ఉంటే కనుక దాన్ని విషమపీతక అండం అంటాం. తర్వాత కర్పరం యొక్క ఉనికి, అండం చుట్టూ రక్షణ నిమిత్తం కాల్షియం కార్బనేట్తో నిర్మితమైనటువంటి పెంకు గనక ఉంటే, పెంకు గనక లేకుంటే అండాలను వర్గీకరణ అన్నమాట. కర్పర సహిత అండాలు లేదా క్లీడాయిడ్ అండాలు అంటారు. ఉదాహరణ సరీసృపాల మరియు పక్షుల యొక్క అండాలు ఈ రకమైనటువంటి. తరువాత అభివృద్ధి పరంగా తీసుకుంటే కనుక అండం ఏ రకంగా అభివృద్ధి చెందుతోంది అనేది పరిగణలోకి తీసుకుంటే కనుక నిర్ధారిత అండాలు అంటే ఈ రకమైన అండంలో విదలన రేఖను అనుసరించి ఏర్పడిన బ్లాస్టోమియర్లు భవిష్యత్తులో జీవి యొక్క అవయవాలను నిర్దేశించేవిగా ఉంటాయి. అనిర్ధారిత అండాల్లో ప్రాథమిక స్థాయిలో బ్లాస్టోమీర్ అవయవాలు భవిష్యత్తులో నిర్దేశకాలుగా ఉండవు. ఈ బ్లాస్టోమీర్లని బహుళ సామర్థ్య కణాలు అంటాం అనిర్ధారిత అండాలలో. సో ఇవి అండంలో రకాలు. సొన పదార్థం ఉనికిని బట్టి, సొన పదార్థ విస్తరణను బట్టి, కర్పరాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి. ఓకే. తర్వాత అండత్వచాలు, పిండత్వచాలు వేరు, అండత్వచాలు వేరు. బొమ్మ వేసుకున్నారు చూసుకోండి మీరు కూడా. అండం చుట్టూ మూడు రక్షణ పొరలు ఉంటాయి, ప్రథమ అండత్వచం, ద్వితీయ అండత్వచం, తృతీయ అండత్వచం అని. ప్రథమ అండత్వచాన్ని మనం పీతకత్వచం లేదా జోనా రేడియేటా అని అంటాం. ద్వితీయ అండత్వచాన్ని కరోనా రేడియేటా అంటాం. తృతీయ అండత్వచం తీసుకుంటే కనుక ఈ తృతీయ అండత్వచము కర్పరూపు పొర లేదా శ్వేతక పదార్థం ఆల్బుమిన్ చేత ఏర్పడుతుంది. ఈ అండత్వచాలు ఏం చేస్తాయంటే అండానికి రక్షణ కలిగిస్తాయి, అండం తడిగా ఉండటానికి ఉపయోగపడతాయి, తర్వాత ఆత్మఫలదీకరణాన్ని నిరోధిస్తాయి, పాలిస్పర్మీని నిరోధిస్తాయి, శుక్రగణంతో అండం పట్టి ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ రకంగా అండత్వచాలు ఉపయోగపడతాయి. అదే రకంగా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మార్పిడిలో కూడా అండత్వచాలు ఉపయోగపడతాయి. ఓకేనా? రేపు విదళనలో రకాలు చెప్తాను. థ్యాంక్ యూ.